ಶಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಯಸ್ ಸೇತುಃ ಈಜಾನಾನಾಂ ಅಕ್ಷರಂ ಬ್ರಹ್ಮ ಯತ್ಪರಂ ಅಭಯಂ ತಿತೀರ್ಷತಾಂ ಪಾರಂ ನಾಚಿಕೇತಂ ಶಕೇಮಹಿ. ನಚಿಕೇತಂ ನಯನ ನಚಿಕೇತ, ಇಪ್ಪಟಿವರೆಗೂ ನಡೆಸಿನటువంటి ವಿಷಯాన్ని ಬಟ್ಟಿ ಪ್ರಧಾನంగా నీకు రెండు విషయాలు నేను తెలియజేశాను. ఒకటి నాచికేత అగ్ని, ఏదైతే స్వర్గ్యం అగ్ని అనేది ఉన్నదో దానిని ఇక మీదట నీ పేరట నీ పేరుతో నాచికేత అగ్ని అని పిలుస్తారని తెలియజేశాను. కనుక ఆ నాచికేత అగ్ని ఎవరైతే మూడు కాలాల్లో త్రికాలములందు ఆచరిస్తూ ఉంటారో అనుష్ఠిస్తూ ఉంటారో అటువంటి వారు స్వర్గాది భోగాల్ని ఏ విధంగా పొందుతారో కూడా నీకు తెలియజేశాను. ఇది ఒకటి. ఆ తరువాత బ్రహ్మపదాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయానికి కూడా వచ్చాను. అయితే ఒక్క మాట నీకు చెప్తున్నాను, ఈ రెండు నాకు క్షుణ్ణంగా తెలుసు, ఈ రెండు నాకు క్షుణ్ణంగా తెలుసు. అటు స్వర్గద్వారాలు ఏ విధంగా తెరుచుకోవాలని నాకు తెలుసు, అట్లాగే బ్రహ్మలోకానికి ఎలా వెళ్లా కూడా తెలుసు. ఎలాగో ప్రతికోపాసన ద్వారా, లేదు వాచ్యార్థాన్ని లక్ష్యార్థాన్ని తెలుసుకొని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా నీవే ఎట్లా భాసిల్లాలనో జీవన్ముక్త స్థితి అది కూడా నాకు తెలుసు. అయితే వీటిలో నీకు ఎక్కడ ఇచ్చలేదు, ఉన్నదంతా కూడాను ఈ ఆత్మవిద్య మీదనే నీకుంది, కానీ నాకు మాత్రం ఈ రెండు కూడా తెలుసు. యహ సేతుహు ఈ జానానాం, ఈ జానానాం యజమానానాం ఇతే యజమానా. కాబట్టి ఈ నాచికేతాగ్ని అని ఏదైతే ఉందో దీనిని నిరంతరం కూడా అనుష్ఠించేటువంటి యజమాని కర్మిణాం ఇత్యర్థ. కాబట్టి ఈ కర్మిష్ఠులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ విధమైనటువంటి గమ్యం లభ్యమవుతుందో దానికి మార్గాలేమిటో ఇవన్నీ కూడా నాకు తెలుసు. యహ ఈ అగ్ని విద్య సేతుహు ఇది ఒక వంతెన లాంటిది వాళ్ళకి. కాబట్టి ఒక నదీ ప్రవాహం వచ్చినప్పుడు ఒక వంతెన గనక ఉంటే ఆ వంతెన మీద ఎక్కి ఎట్లాగైతే దాటిపోతామో ఆ వైపుకి, అట్లాగే ఈ కర్మిష్ఠులు ఎవరైతే ఉన్నారో ఈ నాచికేతాగ్ని అనేటువంటి దాన్ని అనుష్ఠానం చేస్తూ స్వర్గ సౌఖ్యాలు ఏవైతే పొందాలి అని అనుకుంటూ ఉన్నారో వాటిని పొందడానికి ఇదొక ఈ అగ్ని విద్య వంతెన లాంటిది. ఇది నాకు క్షుణ్ణంగా తెలుసు. అట్లాగాకుండా కొందరు పారం తితీర్షతాం, పారం మోక్షం అది అంటే సంసార తీరం దాటిపోవడం, తీరానికి వెళ్లిపోవడం, సంసార సాగరాన్ని దాటి. పారం తితీర్షతాం యత్ పరం అక్షరం బ్రహ్మ అభయం. ఏదైతే పరమోత్కృష్టమైనటువంటి స్థితో సర్వోత్తమైనటువంటి స్థితో సర్వోపద్రవరహిత స్థితో ఏక విజ్ఞానైన సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఏదైతే అనుకుంటూ ఉన్నామో అక్కడ రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు గనక ఆ భయం ఫియర్లెస్ అభయం. అక్షరం అది నశించేది కాదు. నాచికేతాగ్ని వల్ల నువ్వు గనక స్వర్గాన్ని పొందితే మళ్లీ క్షీణ పుణ్యం మరి లోకం విశాంతి, కానీ ఇక్కడ అట్లాంటిది కాదు. ఇది అక్షరం, ఇది అక్షర పరం బ్రహ్మం. నాచికేతం శకేమహి, ఇవి నాకు తెలుసయ్యా బాగా, ఈ రెండు తెలుసు నాకు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా, ఈ రెండు నాకు తెలుసు, అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, ఎవరికి ఏది కావాలంటే అది అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. కాకపోతే మా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి, ఎవరికి ఏ వెహికల్ కావాలనో ఆ వెహికల్ ఇస్తాం. అది వాళ్ళు చూజ్ చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎమైవ ఏషవృణితే తేన లభ్య, మళ్ళీ అదే కనెక్షన్ సాయంత్రం చూచామే, ఎమైవ ఈశ్వరునితే తేన లభ్య. అయ్యా నా దగ్గర ఒక రథాలు చాలా ఉన్నాయి, చాలా కార్స్ ఉన్నాయి, ఎవరికి ఏం కావాలన్నది వాళ్ళు తీసుకుని పోవచ్చు. నా దగ్గర అంటే పరమాత్మ సృష్టిలో. దీనికి శంకరాచార్య స్వామి ఇది రథ చరిత్ర, ఇదంతా రథం ఇప్పుడు. కాబట్టి ఇంతవరకు ఉపన్యాసంలో మనకి ఏమి ఇవ్వకపోయినా ఇప్పుడు అందరికి రథాలు వస్తాయి, మంచి మంచి కార్స్ వాళ్ళు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మారుతి కావాలంటే మారుతి, మెర్సిడెస్ బెంజ్ కావాలంటే మెర్సిడెస్ బెంజ్, సరేనా? ఏది కావాలంటే ల్యాన్సర్ కావాలంటే ల్యాన్సర్, ఫోర్డ్ కావాలంటే ఫోర్డ్, అంబాసిడర్ కావాలంటే అంబాసిడర్, లారీ కావాలంటే లారీ, ఏది కావాలంటే అది దొరుకుతాయి. దీనికి శంకరాచార్య స్వామి భాష్యం ప్రారంభం చేస్తూ ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అందువల్ల మోక్షగమనాయ, చూడు తమాష, మోక్షగమనాయ సంసార గమనాయ చ తస్య తదుభయగమనే, తదుభయగమనే సాధన రథ కల్ప్యతే ఇత్యాహ. శంకరాచార్య స్వామి భాష్యం స్టార్టింగ్. రథం ఎందుకు? ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు ఎందుకు? ప్రయాణానికి. ప్రయాణం చేసి ఎక్కడికి పోవాలి? ఎక్కడికో పోవాలి. యజమాని ఎక్కడికి పోవాలనుకుంటాడో అక్కడికి పోవాలి. కనుక మోక్షగమనాయ సంసార గమనాయ తరించిపోతావా ఈ రథం ఉపయోగపడుతుంది, లేదు మళ్లీ సంసారానికి వచ్చేస్తావా నీ ఇష్టం, రెంటికి ఉపయోగపడుతుంది. మోక్షగమనాయ సంసార గమనాయ చ తస్య తదు ఉభయగమనే సాధన రథ కల్ప్యతే ఇత్యాహ. కాబట్టి ఈ రథం అనేటువంటిది కల్పించబడింది, అది తమాషా. ఒక అందంగా కల్పించారు, ఇది రథ కల్పన, ఇది రథ కల్పన. ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో ఇక్కడ ఉంది. మనకు ద్వాపరయుగం వచ్చేటప్పటికీ అదే ఈ రథం. కమాన్ సీన. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. ఇది రథ కల్పన, అత్యద్భుతమైనటువంటి రథ కల్పన. ఆత్మానం రథినం విద్ధి, రథినం రథస్వామినం, రథస్వామి ఓనర్ ఆఫ్ ది కార్, ఓనర్ ఆఫ్ ది చారియట్, రథస్వామి. రథినం రథస్వామినం విద్ధి విజానమి, విజానీహి విద్ధి విజానీహి, తెలుసుకో చెబుతున్నాను. ఆత్మానం రథినం విద్ధి. కాబట్టి ఈ రథానికి రథస్వామి ఒకడున్నాడు చూచారా, ఓనర్. ఆ రథం ఎవరిదో, ఆ రథం కలిగినటువంటి ఆయన, ఆయన రథస్వామి. ఎవరంటే ఆత్మానం రథినం. రథస్వామి ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, జీవహ. జీవహ నీవే, కారు నీదే. రథినం స్వామినం, రథస్వామి జీవహ అంటే అధికృత పురుష ఇత్యర్థ, అధికృత పురుష. కాబట్టి ఆయన అధీనంలో ఉంటుంది అది, తనది ఎలా కావాలన్నా తను ఉపయోగించుకోవచ్చు. మన కారుని ఎట్లాగైతే మనం ఉపయోగించుకుంటామో అట్లా. ఆత్మానం రథినం విధి, ఇది యజమాని. ఈయన రథస్వామి. రథస్వామికి ఆయన కర్త అయి ఉంటాడు, భోక్త అయి ఉంటాడు జీవుడు కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ పోతావు నీ కారులో, నీకు ఆ హక్కు ఉంది, ఫ్రీ విల్ ఉంది, నువ్వు ఎలా కావాలంటే అలా పోవచ్చు. రథం నీదే గనక ఎటు కావాలంటే అటు పోవచ్చు. మొట్టమొదట రథం. ఆత్మానం రథినం విద్ధి, ఓనర్ ఏమో తెలిసాడు మనకు జీవుడు. ఆయనకి రథం ఏంటండి? శరీరం రథమేవతు, అదే ఈ శరీరం రథం. రథమేవతు శరీరం రథం ఏవా, శరీరమే రథం. బుద్ధింతు సారథ్యం విద్ధి. కానీ నడిపే డ్రైవర్ మాత్రం బుద్ధి. మనహ ప్రగ్రహమేవచ. మరి ఆ సారథి నడపడానికి చేతిలో కళ్ళెం ఉండాలి, రియన్స్ ఉండాలి, అది మనస్సు. పంచేంద్రియ హయానాహో, పంచేంద్రియాణి ఇంద్రియాణి, ఇంద్రియాణి హయాన్ ఆహో. కాబట్టి ఇంద్రియాలే గుర్రాలు. విషయాంస్ తేషు గోచరాన్, విషయాన్ తేషు గోచరాన్. ఆ కనపడుతూ ఉండేటువంటి విషయ ప్రపంచం ఏదైతే ఉందో అది దారి. ఆ దారిలో పోతాయి ఇవన్నీ, ఈ రథం. ఆత్మేంద్రియ మనోయుక్తం, కాబట్టి ఆత్మ ఆ జీవుడు. ఇక్కడ ఆత్మ అంటే దేహం, ఇది రథం. ఆత్మ ఇంద్రియ, కాబట్టి ఆత్మ అంటే ఇక్కడ శరీరం, ఇంద్రియ గుర్రాలు. మనహ కళ్ళెము అంటే బుద్ధి అని కూడా అర్థం, యుక్తం. కాబట్టి రథము, గుర్రములు, కళ్ళెము, సారథి, ఇదంతా ఎవరి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉందంటే ఆయన చేతిలోనే ఉంది. కనుక ఇవన్నీ కలిపి ఆయన భోక్త ఇతి, భోక్తే త్యాహు మనీషిణ, భోక్త ఇతి ఆహుర్ మనీషిణ. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వివేకిన, వివేకవంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ రెండు శ్లోకాల్లో రథకథ. ఇంకా మాట్లాడబాకండి. ఆత్మానం రథినం విద్ధి, జస్ట్. కాబట్టి నీవు రథానికి స్వామివి, విద్ధి విజానిహి, తెలుసుకో. కర్త నీవే, భోక్త నీవే. ఇక్కడికే మనకు కొంత అర్థమైపోయింది ఆలోచిస్తే. ఏమిటంటే ఎప్పుడైతే రథానికి నీవు ఓనర్ అయ్యావో నువ్వు రథం కాదు, అంతవరకు అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు కారులు, నా కారులో నేను ప్రయాణం చేస్తుంటే నేను కారు అవుతానా? అయ్యేందుకు అవకాశమే లేదు. కనుక ఆ మొదటి వాక్యం చూడగానే మనకు అర్థమైపోయింది ఏమిటంటే నేను దేహము కాను, అక్కడికి తెలుస్తోంది. స్వామి ఎట్లాగైతే రథస్వామి రథం కాడో, కారులో ఉండేటువంటి వాడు, కారు ఓనర్ కారు కాడో, అట్లాగే ఈ దేహం ఎప్పుడైతే రథమైందో నేను రథం కాదు, రథంలో ఉన్నవాణ్ణి, రథంలో ఉన్నవాణ్ణి. అందువల్ల రథాలు చాలా ఉన్నాయి, ఇదే కాదు రథం ప్లీజ్. ఎందుకంటే నువ్వు ఆలోచించగలవు గనక ఇది రథకథ కల్ప్యతే. సాధన రథ కల్ప్యతే, కల్పించారు. లేకపోయింటే ఇదే కథని ఏనుగులాగా కూడా కల్పించుండేవాళ్ళు. కల్పియతే కదా కల్పన, ఎట్లయినా చేయొచ్చు. మన మహర్షులు కావలసినంత ఉంది మేధస్సు. గుర్రానికి కావాలంటే గుర్రంలాగా చేసి ఉండేవాళ్ళు. గుర్రమ దేహాన్ని రథంగా పోల్చి దాన్ని ఏ విధంగా కావాలో దాన్ని చక్కగా మంచి ఉపమానాలు తెచ్చుండేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఇచ్చి ఉపయోగం లేదు. కారణం, వాటికి విచక్షణా శక్తి లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఇదే. కాబట్టి ఈ విధంగా విచక్షణ చేయగలిగేటువంటి జ్ఞానం, ఆత్మానాత్మవివేక జ్ఞానం, నిత్యానిత్య వస్తు వివేకం మనిషికి ఉంద గనకనే మనం ఇది ఆలోచన చేయగలుగుతున్నాం. లేకపోతే చేసే అవకాశమే లేదు. లేదు కేవలం తిని ఆహార నిద్ర మైదానాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తే ఇంకా పశువులకి మనకు తేడానే లేదు. కనుక వాటికి అవకాశం లేదు గనకనే, అంతేగాని చెప్పిన వాటికి అర్థం కాదు గనక మన కోసం చెప్పడం. అందుకని సాధన రథ కల్ప్యతే, ఎవరి కోసం? మానవుల కోసం కల్పించడం జరిగింది. కనుక ఈ ఒక్క మాటలోనే ఆత్మానం రథినం విద్ధి, నీవు రథస్వామివి అనగానే రథం వేరు, నీవు వేరు, అక్కడికి అర్థమవుతుంది. కానీ నీవే భోక్త, అహం కర్త, అహం భోక్త. ఇక్కడ అహం భావన బాగా అర్థం చేసుకోండి. ఇది అహం భావన, అంతేగాని అహం స్వరూపం కాదు. అహం స్వరూపంలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇది అహం భావన, ఇదే జీవత్వం. అహంభావనే జీవత్వం. అది ఎగిరిన తర్వాత ఆ అహంభావనే, బాగా అర్థం చేసుకోండి, ఇదం భావనలు అహంభావన మీద ఆధారపడి కదులుతూ ఉన్నాయి. ఇదం భావన లేనప్పుడు అహంభావన ఉంది, అహంభావన ఒక్కటే ఉంది. ఆ అహంభావన దేని మీద అయితే ఆధారపడిందో అది అహం స్వరూపం. అహంభావన ఉన్నంత వరకు జీవత్వం, అహంభావన పడిపోతే స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం. కాబట్టి ఇప్పుడు స్వామి ఎవరంటే అహం స్వరూపం కాదు, అహం భావన, ఇదే జీవహ. కాబట్టి జీవుడు రథస్వామి, శరీరమేమో రథం. కనుక దేహ వ్యతిరిక్త ఆత్మ అస్థి నిర్ణయం, సిద్ధాంతం. దేహ వ్యతిరిక్త ఆత్మ అస్థి. ఎందుకని? దేహం రథం ఎప్పుడైతే అయిందో రథం కన్నా అన్యంగా రథస్వామి ఉన్నాడు గనక దేహ వ్యతిరిక్త ఆత్మ అస్థి. ఇప్పుడు రథం ఎప్పుడైతే అయిందో శరీరం రథమేవతో, ఇది రథం గనక రథం ఉన్నదని తెలిసింది, రథంలో నేనున్నాను కాబట్టి రథంలో నేను పోవాలనుకుంటే పోవచ్చు, దిగిపోవాలనుకుంటే కూడా దిగిపోవచ్చు, ఎవరైనా మధ్యలో పెట్టి దింపేయచ్చు, ఏదైనా జరగచ్చు. క్యాల్కులేటెడ్ రిస్క్, సరేనా? పోయిన రథం తిరిగి వస్తుంది అనుకోవడానికి వీలు లేదు. కారులో పోతా ఉన్నాం, మళ్ళీ తిరిగి వస్తాయని నమ్మకం ఏంటి? వచ్చినప్పుడు వచ్చింది అనుకోవడం అంతే. లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్లో పోతే కూడాను మనం చేయగలిగేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఆన్సర్ వస్తుంది తెలుసా? అస్థితివా నాస్తితివా అని అడిగాడు చూచారా, దానికి ఆన్సర్. మరణానంతరం అస్థితి నాస్తితి, అస్థితి ఏకే నాస్తితి ఏకే, ఆత్మ ఉన్నదని కొందరు లేదని కొందరు అంటున్నారన్నాడే, ఇది అయిపోయింది. ఇక్కడికే ఎప్పుడైతే రథకథ దగ్గరకు వచ్చారో ఇక్కడికే అయిపోయింది. దేహ వ్యతిరేక్త ఆత్మ అస్థి, దేహానికన్నా అన్యమైనటువంటి ఆత్మ ఉంది. ఎందుకని? ఇది రథం గనక రథస్వామి రథం కన్నా అన్యంగా ఉన్నాడు. ఒకటే రథం ఉంటుందే మనిషికి, కార్లు కూడా మారుస్తూ ఉంటాం. ఓ 10 సంవత్సరాలు అయిందనుకోండి, ఎస్ వి చేంజ్ ద కార్. ఎందుకని? కొత్త కార్. లేకపోతే ఇదే గుడగడ్డ గుడ్డగడ్డ టక్కటక్కటక్కటక్కటక్కటక్కటక్కటక్కట ఏ ఎక్కడ మంచి చౌరాస్తాలు అయిపోతే అందరూ తోయమంటది. చూడడానికి ఏమో బాగుంటుంది, రంగు వేస్తాం గనక, రంగు వేయడమే కదా బాగుంటుంది. కానీ టప్పని అయిపోద్ది ఎక్కడన్నా చివరాస్తాలో, అక్కడ ఎవరన్నా నెట్టాల్సి వస్తుంది, అందరు చూసి నవ్వుతుంటారు ఇట్లాగే. ఎందుకని? కారు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, చివరాస్తాలు అయిపోయి. కనుక అలాంటప్పుడు ఇక ఈ కారు నాకు ఉపయోగం లేదు, ఇంకొక కారు కావాలి అని అనుకుంటూ ఉంటాం. అంతే, ఈ దేహం కూడాను ఈ రథంలో తిరుగుతాం కొంతకాలం, ఆ తర్వాత ఉపయోగం గడ్డగడ్డ గడ్డగడ్డ టపటకటకటకపట్టి నడుస్తుంటే కూడా మోకాళ్ళు టికటికటికటి, అప్పుడు ఇంకా లావలేదు, అప్పుడు పోవడమే. ఆ రథాన్ని వదిలిపెట్టి ఇంకొక రథం. కనుక ఎప్పుడైతే నీకు రథం అంటున్నాడో వాహనం అంటున్నాడో, ఇన్ని రకాలుగా ఉంది దీంట్లో. నెక్స్ట్, ఊరికే పోతుందా కారు? పోతే పెట్రోల్ లేదు. పూర్వం కూడా కందినే అంటారు దాన్ని, పూర్వం కందినే అంటారు, ఇప్పుడు పెట్రోల్ అంటారు. కాబట్టి ఆ మన చక్రం దగ్గర పోస్తూ ఉంటుంది నల్లగా ఒకటి కందిన, అది ఉంటేనే, లేకపోతే అది కూడా టక్ 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 పోదు, అసలు తిరగదు. ఇప్పుడు మనకి ఎట్లాగైతే బోట్లు బట్టవో అట్లుంటది. కాబట్టి దానికి అదంతా వెయ్యాలి, ఆయిల్ వేయాలి, కందిన వేయాలి, ఇదంతా వేస్తేనే అది తిరుగుతుంది, లేకపోతే తిరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక కారు ఉందో, కారు నాదే, ఆ కారు మీద నాకే అధికారం ఉంది, నేను స్వామిని గనక నేను ఎక్కడైనా తిరగచ్చు, కానీ దానికి పెట్రోల్ నా ఇష్టం ఎక్కడన్నా ఉంటుంది, శృతి మందిరంలోనే ఉండాలనుంది నా దగ్గరికి, కానీ నిమిషాలు నేను పోక తప్పేటట్లేదు, ఎందుకంటే పెట్రోల్ కొట్టాలి అక్కడ పోయి. అక్కడ పోతాయేమో మధ్యాహ్నము 4 గంటలకే 5 గంటలకే, మళ్ళీ ఒకవేళ పెట్రోల్ లేదనుకోండి అది డల్. ఏమిటండి కదలడం లేదండి, పెట్రోల్ లేస్తారని, పెట్రోల్ పెట్టించి పోతానండి పెట్రోల్. అర్థమవుతుంది. కాబట్టి దానికి ఎంత అయితే పెట్రోల్ సఫిషియెంట్ గా కావాలనో అంతవరకు ఇస్తూ పోవాలా, అది తమాషా. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుందో లేదని, అందుకని మధ్యలో కొందరు మధ్యాహ్నం భోంచేసి ఎక్కడికన్నా పోవాల్సి వస్తుంది అనుకోండి బిస్కెట్లు ఎత్తుకొని పోతారు, ఎందుకని మధ్యలో ఆకలి అయితే అట్లా. నీకు ఎందుక ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు ఆకలి అవద్దని? ఆకలి అయినప్పుడు చూస్తాం, ఎందుకైనా మంచిది సంచిలో ఉంటే మంచిది. ఎందుకనంటే ఏమో పెట్రోలు ఎక్కడ ఆగిపోతుందో బండి, దానికి వేసుకుంటూనే పోవాలి. కొన్ని ఈ బండ్లలో కూడా కొంత డిఫరెన్స్ ఉంది. అసలు ఏది మంచి బండి అంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం పోయే బండి మంచిది, కానీ కొన్ని ఊరికి పెట్రోల్ తాగి హెవీ కన్సంప్షన్, ఒకటే 24 గంటలు ఏదో ఒకటి ఎక్కువ పెట్రోల్ దాతా ఉంటది, సరిగా పోదు. ఇటువంటి బండ్లు కాబట్టి రథాలు చూడండి తమాష, స్వాములు అట్లా పోనండి, రథస్వాములు రథాలు మాత్రం ఒక పద్ధతిగా మాత్రం ఉండేందుకు అవకాశమే లేదు. ఎటు పోతాయో తెలియదు, ఎటు వస్తాయో తెలియదు, మధ్య మధ్యలో రిపేర్స్ ఇదే మళ్ళీ షెడ్ పోవాల్సిందే కదా. ఎంత దూరం పోయినారంటే నేను 1000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు షెడ్ పంపించండి, దేనికి వాళ్ళు ఏం చేయలేదు, అన్ని ఆయిల్స్ అన్ని మార్చాలి, ఇది మార్చాలి అది మార్చాలి. అందువల్ల ఏదన్నా కాస్త కష్టపడి పనిచేస్తే వెంటనే పంపించండి, ఎక్కడికి అపోలో కన్నా పంపించండి, లేకపోతే విజయ నరసింహం మెట్టివేనో అదే ఇదే, దేనికి షెడ్లు అవన్నీ. ఈ రథాలకి షెడ్లు, వీటిని తీసుకెళ్లడం అంతా దాంట్లో ఏదేదో చేసి పట్టుకొని రావడం. అట్లాగే కారు ఉందనుకోండి, ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుని పోవాల్సింది కదా, అటు వెళ్ళి వస్తాం మళ్ళీ దుమ్ము అయిపోతుంది, మళ్ళీ శుభ్రం చేయాలి, ఇది అంతే. రోజు నీళ్లు కడిగి 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 ధాన్యము బ్రష్తో దాంతో దీంతో స్పాంజీ గింజి వేసి దీని నుండి సోపు రోజు ప్రతిరోజు సరేనా. ఇంత మెయింటైన్ చేస్తే కూడా సరిగా ఉంటుందని నమ్మకం. ఒక పార్ట్స్ పోతాయి, మళ్ళీ స్పేర్ పార్ట్స్ కావాలి. ఒకటి కాదు ఒకసారి వచ్చి మాట్లాడతారు, మనం చూసి ఎంత బాగుండడండి, ఏంటది దానిమ పలవరస ఇటీవల ఎవరిని చూడదాను, మళ్ళీ ఈసారి బాగుండే స్వామి వాట్ హ్యాపెండ్ ఏమి జరిగిందా, నేను అదే మొన్న పోతున్నాను రా అట్ట పడ్డానండి, అట్టబడ్డాడో ఏం జరిగిందో ఎవడికి తెలుసు, మొత్తానికి ఊడేయి ఎవరికి తెలుసు, మనకేం తెలిస్తే చెప్పింది నమ్మడమే కానీ మనకు ఆధారం ఏముండదు, ఏముంది ఆధారం. కనుక మధ్య మధ్యలో ఈ స్పేర్ పార్ట్స్ పోతాయి. కొన్ని చూడండి మీరు హార్న్ ఉంటుందా చూసారు లేదు, దాన్ని గుడ్డ కట్టుకుని ఉంటారు చూడండి, ఎందుకంటే ఊడిపడిపోతా ఉంటుంది. ట్యాక్సీలు అయితే దాన్ని ఎత్తి కట్టుకున్నాడు, ఒక్కోసారి అయితే మనకు బ్యాండేజ్ చేసినట్టుగా ఉంటుంది స్టీరింగ్ కూడా, దాన్ని ఎక్కి చూస్తే భయం వేస్తుంది. పూర్వ రోజుల్లో ట్యాక్సీలో పోతుంటే భయం వేస్తుంది, నాయన ఇది చేరుతామా మనం చేరమా అని. కాబట్టి దానికి ఎట్లాగైతే బ్యాండేజ్ ట్రాక్షన్ అది, ఎందుకంటే లేకపోతే అది ఎట్లాగైతే పడిపోతా ఉంటుందో, ఇది హార్న్ ఈ తల కూడా ఉండే కొంతకాలం అయ్యాడు, అంతకుముందేమో హార్న్ ఎట్లాగైతే మోయి పోయి అని ఉండదు, ఇది ఉండలా కోయి కోయి అని తర్వాత కొంతకాలం అయ్యాడు. మనట్లయితే డాక్టర్ దగ్గర పోతే ఆయన ఇట్లయితే ఇది అప్పుడు ఆయన సరేనా ఇట్లేదు మనం బ్రెత్తుకుంటగానే ఊరికి భలే తమాషా రథం ఇది, అర్థమైందే. ఇంత జరుగుతూ ఉండినా కూడాను ఇంత ఆయిల్ వేసుకోవాలా పోవాలా చేయాలి ఇంత చేయాలా, ఇది రథం ఇది శరీరం, అందరికి ఉండేటువంటి శరీరం. ఈ శరీరంలోనే ఈ రథంలోనే కూర్చొని అర్జునుడు ఏడ్చింది కమాన్ సరేనా. కాబట్టి ఏడవాలంటే మంచి వెహికల్ ఇదే, ఓకే, ఇంతకన్నా మించిన రథం లేదు. కనుక ఈ రథంలో కూర్చొని అర్జునుడు ఎట్లాగైతే ఏడ్చాడో, శరీరం అనేటువంటి రథం దీంట్లో కూర్చొని ప్రతి మనిషి దుఃఖపడతానే ఉన్నాడు. కాకపోతే అర్జునుడి యొక్క అదృష్టం ఏంటంటే దొరికాడు సారథి, వస్తా తర్వాత వస్తా. కనుక ఆత్మానం రథినం విధి శరీరం రథమేవతు, ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఓనర్ దొరికాడు మనకు, వెహికల్ కూడా వచ్చేసింది. కానీ వచ్చిన బాధ ఏంటంటే మామూలు వెహికల్స్ కి మన కార్స్ కి దీనికి ఒక తేడా ఉంది, మన కారే కనుక మనం నడుపుకుని పోవచ్చు, ఇది ఒప్పుకోరు అట్లా. మనం అపాయింట్ చేసుకున్నది కదా డ్రైవర్ని, డ్రైవర్ని కంపెనీ వాడే ఇస్తాడు, ఇది ఒకటి ఉంది ఇక్కడ. మన సంబంధం లే, నీకు ఇష్టం ఉండు ఇష్టం లేకపో, పూర్వపు రోజుల్లో పెళ్లిళ్ళలాగా చూసేది లేదు, ఇచ్చిన తర్వాత కట్టి పడేసుకోవడం అంతకని ఇంకేం లేదు. అట్లాగే ఎవడైతే నీకు కారు అమ్ముతూ ఉన్నాడో వాడే ఇస్తాడు, అక్కడి నుంచే వస్తుంది అంతే, ఇంకా నువ్వేం మార్చడానికి అవకాశం లేదు. కనుక ఎవరు ఆ సారథి? బుద్ధింతు సారథిం విద్ధి. కాబట్టి రథాలు ఎట్లున్నా సారథులు మాత్రం ఒక విధంగా ఉండరు. ఇది పెద్ద బాధ. ఇది డ్రైవర్స్ ఉండరే. అదే మనకైతే మనం అపాయింట్ చేసుకుంటాం అనుకోండి, ఏ మంచివాడు ఉంచుకుంటాం, లేదు పోవాయి నాకు అవసరం లేదు. ఇది అట్లా కాదు, వాడినే పెట్టుకోవాలి. మార్చకూడదా స్వామీజీ? మార్చే క్వశ్చన్ లేదు. ఎంతవరకు? ఆ కారు ఉన్నంతవరకు. ఇంకొక కారు కొనుక్కుంటే మళ్ళీ అప్పుడు కూడా ఇవిడిపోడు. అది తమాషా. డ్రైవర్ని, కారు వచ్చిన తర్వాత డ్రైవర్ని ఇచ్చారంటే మళ్ళీ కారు పాడైపోతే కూడాను వేరే కారు నువ్వు తీసుకున్నా వీడే డ్రైవరు. ఇది చూడండి కర్మ. నువ్వు అపాయింట్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకని? నీకు ఏ విధమైనటువంటి డ్రైవర్ కావాలనో కంపెనీ హెడ్కే తెలుసు. బ్రహ్మాజీ ఓకే. మరి ఆయన ఏంటండి ఇట్లాంటి డ్రైవర్ని ఇచ్చేది? తమరు కోరుకున్నారు సార్, తమరి కర్మఫలం. తమరు కర్మఫలం. నువ్వు 350 రూపాయలు ఇచ్చి మంచి డ్రైవర్ కావాలంటే అట్లా వస్తావు? నెలకి 350 జీతం ఎట్లా వస్తాడు చెప్పండి? అట్లాంటి డ్రైవరే వస్తాడు. నువ్వు మంచి శాలరీ ఇచ్చి మంచి వాడిని పెట్టుకుంటే అది వేరే విషయం. కనుక నువ్వు ఇచ్చిన శాలరీ అది, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేనండి. నెలకి 350 ఇస్తాను. ఏమయ్యా తర్వాత పెంచుతావని? నా పద్ధతి అట్టగా సార్, తగ్గిస్తాను. ఇదేమి ఇంక్రిమెంట్ అయ్యా బాబు? సర్వీసులో పెంచేవాళ్ళని చూచాం కానీ తగ్గించేవాళ్ళని ఎవరు చూడలేదు. నేనంతే సార్. అయితే నీకు కావాల్సిన డ్రైవర్ని పంపిస్తా. నీదెంత? 1000 రూపాయలు. నీకు కావాల్సిన డ్రైవర్ని పంపిస్తా. మీదెంత అండి? 5000. మీకు కావాల్సిన డ్రైవర్ని పంపిస్తా. ఇది కంపెనీ వాడే డిసైడ్ చేస్తాడు. ఓకే. తర్వాత మన కారు పోయింది అనుకోండి, వేరే కారు కొనాలి. కారు ఎట్టయినా నువ్వు పడేసుకో, కానీ డ్రైవర్ మాత్రం ఇంట్లోనే ఉంటాడు. ఏంట్రా నీదంటే, ఇంకో కారు కొనేంత వరకు నేను ఇక్కడే ఉండాలి సార్, కంపెనీ వాళ్ళు చెప్పారు. బుద్ధింతో సారథిం విద్ధి. కాబట్టి ఈ దేహం, ఈ కారు ఈ జన్మకే గాని వచ్చే జన్మకి ఈ కారు కాదు, కానీ డ్రైవర్ మాత్రం వాడే. సేమ్ బుద్ధి. బుద్ధింతో సారథిం విద్ధి. కాబట్టి మనం అపాయింట్ చేసుకున్నవాడు కాదు, నిశ్చయాత్మకం బుద్ధి. చూచారా? కాబట్టి అంతా డ్రైవర్ మీదనే ఆధారపడి ఉంటుంది. డ్రైవర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్, మనం పోతున్నాం అనుకోండి, ఒక్కోసారి చూడండి తమాషా, డ్రైవర్లు పోతా ఉంటాం. సార్ ఇది సికింద్రాబాద్లో పోతుంటాం. సార్ ఏంటి వెనకుంటాం మనం? ఏంటి ఫ్లైఓవర్ చూసారు సార్? ఇదే సార్ ఫ్లైఓవర్ మనం కట్టింది సార్. ఒరే నేను ఫ్లై అవుతానేమో, నువ్వు ఇటు తిరుగురా. లేదు సార్ చూడండి సార్, మనకుండా గుండెల్లో రైడు మరి వీడేమిరా వీడు. ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అంటాడు, నేనెక్కడికి పోవాలి? వీడేది అట్టు చూస్తున్నాడు, ఇటు డ్రైవ్ చేస్తున్నాడు, ఇది అట్లంతా కార్లు వస్తున్నాయి. అర్థమవుతుంది? వాడు ఏం చేసినా మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకని? మనకు డ్రైవింగ్ రాదు, వాడిని బూస్ట్ చేయడానికి అవకాశం లేదు, డిస్మిస్ చేయడానికి అవకాశం లేదు, టెర్మినేట్ చేయడానికి అవకాశం లేదు. చూడండి కర్మ, చూడండి ఎట్లా ఉందో మన పరిస్థితి. ఇది డ్రైవర్. కాబట్టి కొందరికి మంచి డ్రైవరు దొరుకుతారు, కానీ కొందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు అనవసరంగా. దారిపొడు హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే మధ్యలో చోట ఆపుతాడు. నక్కిరికేలు దాటిన తర్వాత ఏమయ్యా అంటే, ఇప్పుడే వస్తాను సార్, టీ తాగి వస్తా. పోయి రాడు. మనమేమి ఇక్కడ కూర్చోని ఉంటాం, ఈ లోపల ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాళ్ళు వచ్చి తిరుతుంటారు, తిండి సార్ అది నాకు రాదయ్యా డ్రైవింగ్. మరి ఎవరు తీసుకొచ్చారు ఈ కార్ని? మా డ్రైవర్ తీసుకొచ్చి వేరే దట్ పేరు వాటి పోయినాడండి, అంటే పోయినాడండి వాటి. ఇదే వాడు తర్వాత 10 నిమిషాలకు సార్ పోదాం సార్ ఏడ్చవలే. ఇది ఇంక ఎక్కిన మొదలుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఊరుకోడు. ఇప్పుడు కొందరు డ్రైవర్లు శుభ్రం కదా, కొందరు అట్లా కాదు. ఎక్కిన మొదలుకొని అయ్యారండి, మా ఆవిడ మొదలుపెట్టివాడు ఇంట్లో విషయాలన్నీ చెప్పి ఇతనేదో మంచి ఆలోచనలో ఉంటాడు. ఊరుకోరా అంటే వాడు ఊరుకోడు, ఏది కనపడితే అది. అర్థమవుతుందే? ఇది శల్య సారథ్యం. ఇది ఎటువంటి సారథ్యం? కనుక సారథి కనుక శల్యుడైతే కర్ణుడు అంతటి వాడే అట్లా అయిపోయాడు. కనుక సారథి డ్రైవర్ గనక శల్యుడైతే మనకు మిగిలేవి శల్యములు.
ఎక్కడ పెడతాడో తెలియదు.
కొందరు మత్తులో ఉంటారు, ఇదొక పెద్ద బాధ. మత్తులో ఉంటారు, ఏ సరిగా వదనని లేండి సార్, నువ్వు ఆపవయ్యా. ఎందుకు సార్ ఆపేది, కారులో ఎక్కిన తర్వాత ఆపేది లేదు, నేరుగా పోవడమే. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అమ్మా స్వామీజీ చెప్పాడు వినలేదు, ఓం త్రయంబకం. సుగంధి పుష్టివర్ధనం ఎందుకు సార్ పోయేటప్పుడే. సార్ మనం పోదును సార్, మనం పోయేటప్పుడే ఇరిందు సార్. బుద్ధితో సారథ్యం విద్ధి. కాబట్టి ఇటువంటి హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని సారథికి ఇలాంటి అలవాట్లుంటాయి. కానీ సారథి అనేవాడు ఎట్లా ఉండాలి? మంచి అలవాట్లు కలిగిన వాడై ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఏ వెహికల్ వస్తా ఉంది, ఎట్లా మనం తీసుకుని పోవాలి, ఎక్కడ గుంటలు ఉండాలి. వాడి ఇటు పెట్టి పోతా ఉంటాడు, ఆ గుంటలో లేచి తల కొట్టుకుంటే ఏమయ్యా అంటే, అక్కడ గుంటను చూడలేదు సార్ అని. నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారంటే, చూస్తామని కదా ప్రతిసారి పడ్డదే, ఇంతకుముందు మూడు గుంటలు దాటాను, కొట్ట తలుచుకుంటే అక్కడనే కొడుతున్నాడు. వెనక ఏ వెహికల్ వస్తా ఉంది, ముందు ఒక వెహికల్ ఉంది, మనం ఏమైనా హార్న్ ఇవ్వాలా లేదా, వెనక ఎవరు వస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. ముందు వెనక ఆలోచించాలి సారథి. కాబట్టి నా బ్రతుకు ముందు ఏం జరగబోతా ఉంది, వెనక ఏం జరిగింది, వెనక ఉండేటువంటి దాన్ని కాస్త అర్థం చేసుకుంటూ పోవాలి, ముందు ఎలా పోవాలని అర్థం చేసుకోవాలి. ఇదంతా సారథి మీదనే ఆధారపడి ఉంది. యజమాని ఏం చేయలేడు. సారథి గనక దారి తప్పాడా, యజమాని కర్మ. కానీ ఇటువంటి సారథి ఎందుకు దొరుకుతాడు? కర్మ కొద్దీ దొరుకుతారు, కర్మ కొద్దీ. ఇప్పుడు అర్థమవుతుంది, బుద్ధి కమాన్, బుద్ధి కర్మానుసారిణి. ఇది మన కర్మల్ని బట్టే సారథి బుద్ధి. కాబట్టి ఏ డ్రైవర్ మనకు దొరకాలి, మన బుద్ధి ఎలాంటిదై ఉండాలి, అది సక్రమంగా ఉండిందనుకోండి హాయిగా ఉంటుంది. ఒక మంచి ఆలోచన ఇస్తుంది బుద్ధి, ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ప్లీజింగ్ ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ఆలోచనల్ని కదిలించింది అనుకోండి, బాధపడేది మనమే. కాబట్టి సారథి అట్లా ఉండాలి, సరేనా? బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమే వచ్చ. సరే, సారథి ఒకటి, ఆ తర్వాత కళ్ళెం, కళ్ళెం ఒకటి. ఇది బాగుండాలి, బ్రేక్ సరిగా లేదనుకో, బ్రేక్ వాడుండా మంచివాడే సారథి, బ్రేక్ సరిగా లేదు వాడు పోతా. సార్ బ్రేక్ పట్టండి, మంచి స్పీడ్ 120 పోతా. మధ్య సార్ బ్రేక్ పట్టడం లేదు, ఒరే ఒరే బ్రేక్ పడకపోతే నన్నేం చేయమంటావు, బ్రేక్ పడకపోతే ఏం చేయాలి చెప్పండి. ఇంకా స్పీడ్ లేదు, ఆగదు, బ్రేక్ పడదు. కాబట్టి మనః ప్రగ్రహం ఏమచ్చా, కళ్ళెం కూడాను పక్కా మంచిది ఉండాలి. కానీ ఇక్కడ రథం, ఇది ఒక తమాషా రథం, ఎందుకంటే దీనికి 5 గుర్రాలు ఉండాయి, చెప్తాను దాని కథ. ఎప్పుడైతే 5 గుర్రాలు ఉన్నాయో పగ్గాలు ఎట్లా ఉండాలి, ఒక గుర్రానికి ఉండి మిగతా 4 లేకుండా ఉండాలనా? అంటే వీడి చేతులు ఎన్ని ఉండాలి అప్పుడు? ఎన్ని ఉండాలి? 5 అక్కడ, 10 ఏదంటే అది. ఇప్పుడు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఇట్లా కదా వస్తాయి 2 గుర్రానికి, ఇలా పట్టుకున్నాడు. కాబట్టి ఒక్కొక్క దానికి 2, ఒక్కొక్క దానికి 2. మాట్లాడేది ఒకటి, తినేది ఒకటి, 2, ఒక్కొక్క దానికి 2 వేసి. అందుకని ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఐదు గుర్రాలకు సంబంధించిన పగ్గాల్ని తన చేతిలో ఇప్పుడు పది ఉండయి. ఒకటి లూజుగా ఉండింది అనుకోండి కష్టం అవుతుంది, రెండు ఒక రకంగా ఉన్నాయి అనుకోండి కష్టం అవుతుంది, ఒకటి తెగింది అనుకోండి అది వెనక్కిపోతా ఉంటుంది. అసలు ముఖ్యంగా గుర్రాలతో వచ్చిన చెప్తాను అది కూడా. కాబట్టి ఈ పది గుర్రాల్ని కంటిన్యూ కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. ఇది దేని మీద ఆధారపడింది? మనహ ప్రగ్రహమేవచ. కాబట్టి సారథి బుద్ధి శుద్ధంగా ఉండాలి, మంచివాడు అయి ఉండాలి సారథి, మంచి అలవాట్లు కలిగినటువంటి వాడు అయి ఉండాలి, మంచి భావయుక్తంగా పోగలిగేటువంటి వాడు అయి ఉండాలి, ఎక్కడ ఏది జరుగుతుందో అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి, ముందు వెనక చూచేవాడు అయి ఉండాలి, ముఖ్యంగా యజమాని కొంతకాలం ఉండాలనుకునేవాడు అయి ఉండాలి. ఎవరు సారథి రివర్స్ అయిందనుకోండి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చిన బాధ అంతా అది తనక మనహ ప్రగ్రహమేవచ. సరే ఇంతవరకు బాగుందండి. ఎందుకని? రథం వచ్చింది, రథస్వామి వచ్చాడు, సారథి వచ్చాడు, కళ్ళెం వచ్చింది. రథము ఏనండి, సారథి స్వామి కళ్ళెము ఉంటే రథం పోద్దే. ఏం కావాలి? పంచేంద్రియ హయానా విషయాంస్తేషు గోచరాన్. ఇంద్రియాణి హయాన్ ఆహో పంచేంద్రియాణి అంటే నన్ను మంత్రం అదేలే, మీకు కరెక్షన్ కాదు అది, నేను ఊరికే చెప్పాను మీకు అర్థం కావడం. ఇంద్రియాణి హయాన్ ఆహోహో అంటే హయన్ అంటే గుర్రాలు. పంచే ఇంద్రియాణి ఇంద్రియాలే గుర్రాలు. కాబట్టి ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఇప్పుడు? ఐదు గుర్రాలు. గుర్రాలేమో ఐదు. ఐదు గుర్రాలు గనక చేతిలో ఉండే పగ్గాలేమో పది. దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, ఇవి చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? బుద్ధి సారథి యొక్క చేతిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే చాహుర్ మనీషిణ మనీషిణ వివేకిన ఇది మనీషిణ. ఇక్కడ శంకరాచార్య స్వామి రథకల్పన కుశలాహ ఆహుహో అన్నాడు తమాషగా అందంగా. ఇంద్రియాణి హయాన్ ఆహుహో విషయాన్ విషయాంస్తేషు గోచరాన్. అయితే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నావో ఇవి గుర్రాలు. సో ఇప్పుడు టోటల్ గా రథం వచ్చింది, ఒక సెటప్ ఇది అంతేనా? కనుక రథము, రథస్వామి, సారథి, కళ్ళెము, గుర్రాలు పక్క. ముందు గోడ కట్టేశామనుకోండి, ఇప్పుడు ఎక్కడికి పోతాయి? కనుక ఈ రథం పోవాలి అంటే దారి కావాలి, మార్గంలోనే వెళ్ళాలి, రోడ్డు కావాలి, రహదారి కావాలి. విషయాంస్తేషు గోచరాన్, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అవే ఇవి పోవడానికి రథం. ఎంత అందంగా ఊహించారో చూడండి. కనుక రథం ఎక్కడ పోతుంది అని అంటే దారిలోనే పోవాలి. ఇప్పుడు ఐదు దారులున్నాయి, అది వచ్చిన బాధ. ఇది ఇక్కడ ఒక్క చోట మాత్రం కొద్దిగా పొస్తకదు, అయినా అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఐదు దారులు ఒకటి కాదు దారి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీదకే పోతాయి, దట్స్ ది మీనింగ్ ఇంప్లై. కాబట్టి ఇంద్రియాలు పోతున్నాయి. ఇప్పుడు కన్నున్నది, చూచేందుకున్నది కన్ను. కాబట్టి నేత్రేంద్రియం ఎక్కడికి పోతుంది అని అంటే రూపాల మీదకి, రంగుల మీదకి పోతుంది. అట్లాగే చెవులున్నాయి, శ్రోత్రాది ఇంద్రియాలన్నీ కూడా శబ్దాది విషయాల మీదకి పోతూ ఉన్నాయి అనేది అర్థం. కనుక ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్లన్నమాట, రహదారులు. వాటి మీద ఈ గుర్రాలు పరిగెత్తుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా గుర్రం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సారథి మీద ఆధారపడి ఉంటుంది. సారథికి గుర్రాలకి మధ్యలో కళ్ళెం ఏదైతే ఉందో అది కూడా బాగుండాలి. అది బాగలేకపోయినా కూడా కష్టం. అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటేనే, కళ్ళెం లూజుగా ఉంటే అదే, మైండ్ లూజుగా ఉండకూడదు. అర్థమైందే? లూజు కళ్ళెం గనక మనసు మనహ ప్రగ్రహం ఏవచ్చా, కాబట్టి లూజ్ ఉండకూడదు. అది మనం ఇలా వదిలేసామనుక ఎంట్లో పోతే. ముఖ్యంగా గుర్రాలతో వచ్చిన బాధ ఏంటంటే మీరు చూచారు లేదు ఎక్కడ గుర్రబ్బం లేదు, గుర్రం ఎక్కగానే ఈవెన్ బండికి గట్టినా లేదు మీరు గుర్రం మీద ఎక్కినా ఎందుకనే తెలియదు కానీ అదొక్కటే జంతువు తమాషా, ముందుకు పోదు. మీరు ఎక్కడన్నా చూడండి, అందుకని తానెక్కిన గ్రక్కున అబ్బా చూచారా. ఇంకా ఆయన కూడా ఎవరు తెలియదు, సుమతికి కూడా ఎవరు దొరకల గుర్రం తప్ప. గుర్రం ఎక్కగానే అది మీరు ఎప్పుడైనా చూడండి, మనం హే హే అది పోతా ఉంటుంది వెనక్కి. అందుకని పూర్వ రోజుల్లో ఈ పెళ్లిళ్ళకి గుర్రాలు తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఎక్కిస్తారు, అది వెనక్కి పోతా ఉంటుంది వాడు. పాపం మన ముస్లిం ఫ్రెండ్స్ అయితే ఇంకా ఘోరం, ఎందుకంటే అది వెనక్కి పోతుంటుంది వాడికి ఏం కనపడదు. అటువంటప్పుడు అతనికి అర్థమైపోతుంది వెనక్కి పోతుంది తీసి. కాబట్టి మొట్టమొదట గుర్రంతో వచ్చిన బాధ ఏంటంటే అది ఎంతసేపటికి మీరు చూడండి, ఎక్కడైనా చూడండి గుర్రం ఎక్కగానే ముందుకు పోయే ప్రశ్నే లేదు ఎప్పుడు, అసలు నాలుగు అడుగులైనా వెనక్కేసి. అందుకని గుర్రపశాల ఎక్కడ కూడాను పాక అంటారు దాన్ని, గుర్రాల పాక గుర్రపశాల. దాన్ని ఏం చేస్తారంటే ఏ జంతువులు లేని చోట పెట్టుంటారు వాటిని, ఎందుకంటే వాటికి వెనక్కి పోవడం చివరికి తీసుకెళ్లి గోడ దగ్గర కట్టరు ఎప్పుడు. మీకేంటి గుర్రపశాల కూడా ఉన్నట్లేదు, ముందు గడితే అది నాలుగు అడుగులు వెనక్కేసి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వేస్తూ పోతుంటది, ఒక దశలో ఆగుతుంది. ఆగినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మునికోల తీసుకొని సర్రని కొడతాడు. కొట్టగానే అతివృష్టి అనావృష్టి, అది హార్స్ పవర్. ఇంకా ఒకటే పరుగు, ఇంకా మధ్యలో ఎక్కడో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇది ఏది ప్రగ్రహం ఏవచ్చా, ఈ కళ్ళెం బలహీనమైంది అనుకోండి ఇంకా ఘోరం. ఇది రథం వచ్చిన బాధ. కాబట్టి ఎటు పోతాయో ఇంద్రియాలు తెలియదు. కారణం ఏంటో తెలుసా, ఇప్పుడు మనకు నన్ను చూడండి తమాషా, ఏ చిన్న విషయం కాదు. మహర్షులు కాఫీ హోటల్కి వెళ్ళారనుకోండి, మీరు గుర్రాలు ఎట్లా పోతాయి చెప్పండి. టిఫిన్ చేయడానికి పోతే గుర్రాలు వెనక్కి పోతాయి, ఎందుకో తెలుసు, పెసరట్టు ఉందండి. ఎందుకంటే గతంలో తినడం వచ్చిన బాధ అది, గతంలో పెసరట్టు తిన్నాము దాని మీద పోదు. కాబట్టి ఇక్కడ ఏవే ఉంటాయి, ఇక్కడ ఏవి బాగుంటాయి. సినిమాకు పోవాలంటే కూడాను గతంలో ఎవరెవరిని చూచామో హీరోల్ని, ఏవేవి మనకు నచ్చుతాయో అట్లా. కాబట్టి ఈ గుర్రాలు ముందు వెనక్కి పరిగెత్తి మెమరీస్ లోకి వెళతాయి మొట్టమొదట, ఇది వచ్చిన బాధ. కాబట్టి మన జ్ఞాపకాల్లో ఏవైతే నిక్షిప్తం అయి ఉన్నాయో అవన్నీ కావాలి ఈ ప్రపంచంలో కోరుకుంటూ వచ్చిన బాధ. లేదు దాన్ని గనక మనకు నిరోధించామనుకోండి ఎటు పరిగెత్తుతాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క దారిని పరిగెత్తాలని ప్రయత్నం చేస్తాయి. కాబట్టి కంటికేమో రూపాలే కావాలి, రంగులే కావాలి, చెవులకేమో శబ్దాలు కావాలి, నాలుకేమో రుచి కావాలి, చూసారా ఎన్ని ఎన్ని, చర్మానికి స్పర్శ కావాలి. అందువల్ల సినిమా పోయేటప్పుడు ఇవన్నీ ఉంటాయి చూసుకోండి, అడిగి పోగానే కంటికి ముందు ఆలోచిస్తాడు మంచి పాటలు ఉన్నాయా, పాప్ మ్యూజిక్ ఉంది, కర్ణ పేరు చెడిపోయేది ఏమైనా ఉన్నాయా, ఎస్ ఎస్ ఉన్నాయండి, ఓకే సరే పోవాలి. పోయినప్పుడు ఎక్కడ కూర్చోవాలి, అదేట మళ్ళీ సీట్ ఆలోచిస్తాడు, ఎంతైనా పర్వాలేదు, 100 రూపాయలైనా 200 రూపాయలైనా పర్వాలేదు, కానీ మెత్తగా ఉంటుంది కనుక అక్కడ ఏసీ చల్లగా ఉండాలి. ఓకే మధ్యలో ఇంటర్వెల్లో రెస్టారెంట్ ఉంది, అక్కడ రెస్టారెంట్ ఏమేమి దొరుకుతాయి. మీరు ఎక్కడైనా చూడండి గుర్రాలు ఎగరతానే ఉంటాయి, ఎక్కడికి పోయినా ఆశ్రమం వస్తే ఎక్కడైనా ఇదే పని. అందువల్ల ఇంద్రియాణి హయానాహో విషయాంస్తేషు గోచరాన్. కాబట్టి అది గుర్రమైనా గాడిదైనా ప్లీజ్, ఎద్దైనా ఏనుగైనా కోతైనా కుక్కైనా దేన్నైనా సరే మొట్టమొదట మచ్చిక చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అందువల్ల దేన్ని తీసుకుని వచ్చిన ఒక బోన్లో పెడతాం మొదట, ఎందుకో తెలుసా, అది ఎటువంటి పోకుండా ఉండాలి. అందుకని ఈ గుర్రాలని కొద్దిగా కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వాటిని అవి ఎటువంటి విచ్చలవిడిగా పోకుండా కొద్దిగా ఫెన్సింగ్ ఉండాలి, వాటికి ఎటువంటి పోకూడదు అవి. ఆ ఫెన్సింగ్ వేయడమే సాధనలు. సాధనలన్నీ అవే. లేదా ఎటైనా పోతాయి, ఏదేదో తినాలంటే దానికి చెప్పాలి. ఒకసారి నామం చెబుతాను విను, ఎంత బాగుంటుంది. భగవన్ నామం చెబుతాం, నాలుగు గనక ఆ రుచి తెలిసింది అనుకోండి ఇంకా అది అదే పట్టుకుంటుంది. లేదనుకోండి వెనకడుగు వేస్తూ ఉంటుంది, గతంలో ఏమేమి తినిందో అది తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి అంటూ ఉంటుంది. కనుక నాలుగుకి నామం యొక్క రుచి చూపెట్టాలి. అలాగే కన్ను సినిమా పోవాలన్నది అనుకోండి, ఆలయానికి వెళ్లి భగవంతుని చూపెట్టాలి. కృష్ణుని చూస్తాంరా, సినిమాలు చూసేది ఎందుకు, ఏం చేస్తావు అక్కడే పోయి? వెలుగు ఇక్కడ మనకి జీవితానికి. డబ్బులు ఇచ్చి చీకట్లో కూర్చుంటావు ఎందుకు? తమాషా కదా సినిమా, డబ్బులు ఇచ్చిపోయేది చీకట్లో కూర్చునేది, కార్బన్ డైఆక్సైడ్ అంతా మింగేసేది బయట వచ్చేసేది, వచ్చిన మనకు తల నొప్పుకొని సినిమా బాగాలేదు. సినిమా కాదు ఇది వ్యవహారం, అర్థమవుతుంది. కనుక ఏ ఇంద్రియం మనల్ని బాధ పెడుతూ ఉందో, ఏ గుర్రం మనల్ని బాధ పెడుతుందో మనమే దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. దాన్ని ఒక సాధనలో చక్కని మలుపు తిప్పుకుంటూ వాటిని టేమ్ చేసుకుంటూ పోవడం ప్రధానంగా ఉండాలి. ఇది ఇంద్రియ నిగ్రహం, ఇది ఇంద్రియ నిగ్రహం. మరి కళ్ళు చక్కగా ఉండాలి, మనో నిగ్రహం. ఇవి శమము దమము, శమదమాదులు. శమదమ కరుణ సంపూర్ణానా, శమదమ కరుణ సంపూర్ణానా, సాధు సమాగమ సంకీర్ణానా, చింతా నాస్తికిల తేషాం, చింతా నాస్తికిల చింతా నాస్తి కిల తేషా చింతా నాస్తి కిల. కనుక శమము మనోనిగ్రహం, దమము ఇంద్రియ నిగ్రహం, కరుణ దయ, సాధు సమాగమ సంకీర్ణానం సత్పురుష సాంగత్యం, ఇవన్నీ ఎందుకో తెలుసా? వీటన్నిటిని మనం నిగ్రహించుకోవడానికి, ఈ మనోనిగ్రహానికి ఇంద్రియ నిగ్రహానికి ఇవన్నీ జరగాలి. కాబట్టి మచ్చిక కావాలి. లేదు వాటిని మచ్చిక చేయలేదనుకోండి ఎటైనా పోతాయి గుర్రాలు. విషయాన్ స్థేషు గోచరాన్ రూపాదీన్, కాబట్టి శబ్దాలు రూపాలు వీటి మీదకంతా కూడాను అవి వెళుతూ ఉంటాయి. కనుక పంచ ఇంద్రియాణి హయానాహు విషయాం స్థేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ, భోక్త ఇది ఆహుర్ మనీషిణ. కాబట్టి ఇతను భోక్త, రథస్వామి భోక్త, అంతేకాదు కర్త, కర్త. ఎందుకంటే సారథి ఉండిన, ఏ సారథి నువ్వు సికింద్రాబాద్ పో అంటే సికింద్రాబాద్ వెళ్ళాలి, నర్సపూర్ పో అంటే నర్సపూర్ వెళ్ళాలి, ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా అనేది డిసైడ్ చేసేది రథస్వామి. ఓకే, ఓనర్ డిసైడ్ చేయాలి. ఓనర్ డిసైడ్ చేసిన తర్వాత సారథి పోతూ ఉంటాడు. ఆ పోయేటప్పుడు వాడు జాగ్రత్తగా పోవాలి. ఇంత పోతేనే జర్నీ ఇంత హాయిగా జరగాలంటే ఇవన్నీ కూడా మనకు సహకరిస్తేనే. ఇది రథం. యస్తు అవిజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేహే. యస్తు విజ్ఞానవాన్ భవతి, నెక్స్ట్ యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేహే. కాబట్టి ఈ గుర్రాల దగ్గరకు వచ్చేటప్పుడు ఇంద్రియాలు, ఇంద్రియ నిగ్రహం ప్రధానంగా. ఈ గుర్రాల్ని మనం చక్కగా మచ్చిక చేసుకుంటూ ఉండాలి. అయితే యహతు చూడండి, ఎందుకని ఇవి ఎటైనా తీసుకుపోవచ్చు, మనం డిసైడ్ చేసుకోవాలి మనం పోవాల్సింది ఎక్కడికి, సంసారమా మోక్షమా, మోక్ష గమనాయ సంసార గమనాయ చ తస్య తదు ఉభయగమనేన, ఉభయగమనే సాధన రథ కల్ప్యతే. కాబట్టి రథం ఎందుకు మనం నిర్ణయం చేసుకోవాలి. ఎదర్ దిస్ ఆర్ దట్, మోక్ష గమనాయ సంసార గమనాయ, సంసార గమనాయ అంటే ఇక మళ్ళీ జనన మరణ చక్రమే. చావడం పుట్టడం, చావడం పుట్టడం, చావడం పుట్టడం, ఇది లేదు. దీని నుంచి పూర్ణంగా మనం విడిపడాలనుకోండి, విడిపడాలనుకుంటే అవిద్యా నివృత్తి. అవిద్యా నివృత్తి జరిగిందంటే ఆత్యంతిక సంసార అభావ. కాబట్టి ఇది మోక్ష మార్గం, అదేమో సంసారం. ఈ రెంటికి మళ్ళీ ఇంకా ఏం పేర్లు వచ్చాయి మనకు కఠోపనిషత్తులో? శ్రేయస్సు ప్రేయస్సు, అది రిపీట్ అవుతా వస్తా ఉన్నాయి అంతే, శ్రేయస్సు ప్రేయస్సు. కాబట్టి శ్రేయో మార్గంలైనా ఈ రథం పోవచ్చు, ప్రేయస్సులైనా పోవచ్చు. కాబట్టి యస్తు విజ్ఞానవాన్ భవతి, ఎవరు? సారథి. అయుక్తేన మనసా సదా, తమాషా చూడండి, అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాన్ని వశం కావవి. ఎలాగూ దుష్టాశ్వాయువ సారథిహే. కాబట్టి సారథి మంచివాడైనా కూడాను అశ్వాలు గనక మరొక రకంగా ఉంటే గుర్రాలు చేసేదేమీ లేదు కాదు, కానీ సారథిహే దుష్టాశ్వాయువ. దుష్టాశ్వములు అంటే పెంకి గుర్రాలు, మాట విననటువంటి గుర్రాలు అట్లా ఉంటాయట. ఎవరికి? ఎస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా. యుక్తేన మనసా, అయుక్తేన మనసా. అయుక్తేన మనస అంటే ఏ మనసు అయితే నిగ్రహింపబడదో, అంటే మనో నిగ్రహం లేకుండా ఉండడం, కళ్ళేమో సరిగా లేదు. సారథి చూస్తేనేమో బుద్ధిహీనుడు. బుద్ధి అందరికీ ఉంది కానీ అందరు బుద్ధిమంతులు కాదు, వచ్చిన బాధ అది. బుద్ధి ఏమో అందరికీ ఉంది కానీ అందరు బుద్ధిమంతులు గారు. అట్లాగే డ్రైవర్లు అందరూ ఉండరు కానీ అందరు డ్రైవర్లు బుద్ధిమంతులు గారు. అది ఇక్కడ సారథి. ఎప్పుడైతే అవిజ్ఞానవాన్, విజ్ఞానం లేనిటువంటి వాడు భవతి అయ్యాడో, ఎస్తు అవిజ్ఞవాన్ అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా. సరే అతను చూస్తేనేమో విజ్ఞానం లేనిటువంటి వాడు, బుద్ధిహీనుడు సారథి. ఇటు చూస్తేనేమో మనసు బలహీనంగా ఉంది. కనుక బుద్ధి మనసు రెండు గనక బలహీనం అయినాయా, అండర్స్టాండ్ దిస్, అటు సారథి అటు కళ్ళెము, ఈ రెండు బలహీనమే. సారథికి నడపడం తెలియడం లేదు, ఏ విధంగా పోవాలని వాడికి అర్థం కావడం లేదు. ఇటు చూస్తా ఉంటేనేమో కళ్ళాలు కూడాను బలహీనంగా ఉన్నాయి. కాబట్టి డ్రైవర్ ఎఫిషియెంట్ ఫెలో కాదు, బ్రేక్ పడడం లేదు, ఎట్లా ఉంటుంది చూడండి. అటువంటి పరిస్థితుల్లో తస్య ఇంద్రియాణి అవశ్యాన్ని, ఇంకా వశం కావు అవి, అవి వశం కావు. ఎప్పుడైతే కళ్ళెం సరిగా లేదో, సారథి కూడా చక్కగా నడపలేకపోతున్నాడు, ఈ యొక్క గుర్రాలు మాత్రం, ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు మాట వినే ప్రశ్న లేదు. ఎట్లా ఉంటాయి ఈ ఇంద్రియాలంటే దుష్టాశ్వ, చెడు గుర్రాలు ఇవన్నీ కూడా, మాట విననటువంటి గుర్రాలు. దుష్టాశ్వ ఇవ సారథేహే. కాబట్టి బండి నడిపేటువంటి వాడికి మాట వినని గుర్రాలు, పెంకి గుర్రాలు ఏ విధంగా అయితే బాధ పెడతాయో, అట్లాగే ఏ సారథి అయితే బుద్ధిహీనుడై ఉన్నాడో, ఎవరి బుద్ధి అయితే కుశలత లేకుండా ఉందో, ఎవరి బుద్ధిలో విజ్ఞానం లేకుండా ఉందో, ఎవరి మనసు నిగ్రహింపబడకుండా దారి తప్పి ఉందో, ఓకే, అటువంటి ఒక ఇంద్రియాలు ఈ విధంగా నడుపుకుంటూ పోతాయి. అక్కడ ఏ విధంగా నడుపుకుంటూ పోతుందో రథం, రథాన్ని ఎటు లాగుతాయో తెలియదు గుర్రాలు, ఇక్కడ మన ఇంద్రియాలు ఎటు లాగుతాయో తెలియదు. కాబట్టి నిగ్రహించుకుంటూ పోవాలి. కుర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అర్జున, బి కేర్ఫుల్. యదా సంహరతే ఛాయం కుర్మోంగానీవ సంహస, అంటే తిరుగుతూ ఉంటే ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా తాబేలు తన అవయవాలన్నీ లోపలికి ఎట్లాగైతే ముడుచుకుంటుందో ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ పోవాలి. ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలితే ఉపయోగం లేదు. అలా ఇంద్రియాలు కంట్రోల్ కావాలంటే మనసు మీద ఆధారపడింది. మనసు గనక అభిలషించకపోతే ఇంద్రియాలు చేసేది ఏమీ లేదు. కనుక కోరికలన్నీ కూడా మనసులో కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రగ్రహమేవచ మనహ ప్రగ్రహమేవచ ఆ మనసు అనేటువంటి కళ్ళెము ఏదైతే ఉందో అది చాలా బలహీనంగా ఉంది. దాన్ని బలవత్తరంగా నువ్వు తయారు చేసుకోవాలి. సారథి కూడాను దాన్ని చక్కగా నడపగలిగేవాడై ఉండాలి. ఎందుకని? సంకల్ప వికల్పాత్మకం మనహ, నిశ్చయాత్మకం బుద్ధి. కనుక ఆలోచనలు మనసు కదిలించచ్చేమో గాని నిశ్చయించేది బుద్ధే గనక సారథి చక్కగా ఎలా తీసుకుపోవాలనో తెలిసిన వాడై ఉండాలి. అప్పుడే అవి వశమవుతాయి. లేదని ఎస్తు విజ్ఞానవాన్ భవతి, తర్వాత శ్లోకం ఏంటి మీకు ఆరు, ఎస్తు విజ్ఞానవాన్ భవతి. ఒకవేళ అట్లా కాకుండా యహా తూ విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. సదా ఎల్లప్పుడు కూడాను మనసును అట్టి పెట్టుకుని తన అధీనంలో ఉంచుకొని విజ్ఞానవంతుడు వివేకైనటువంటి వాడు గనక సారథి అయితే బుద్ధి. కాబట్టి మనసు తనకు అందుబాటులో ఉండాలి. మనసులో ఎన్ని ఆలోచనలు కదిలినా బుద్ధి చెప్పినప్పుడు మనసు వినగలిగి ఉండాలి. హే మనస, దీనివల్ల ఇలా కష్టాలు వస్తాయి అని నిర్ణయించగలిగేటువంటి శక్తి బుద్ధికి ఉండాలి, సారథికి. కనుక బుద్ధి వివేకవంతంగా ఉంటూ మనసు నిగ్రహింపబడినప్పుడు తస్యేంద్రియాణి వశ్యాని. కాబట్టి ఆ బుద్ధి మనసు ఎప్పుడైతే ఉన్నవో ఆ విధంగా ఇంద్రియాలు వశమవుతాయి. ఎట్లాగో తెలుసా? సదశ్వాయువ, ఇంతకు ముందు దుష్టాశ్వాయువ, ఇప్పుడు సదశ్వాయువ సారదేహే. కాబట్టి గుర్రాలు ఏ విధంగా అయితే బండి దోలేటువంటి వాడికి అందుబాటులో ఉండి నిగ్రహింపబడుతూ అతనితో సహకరిస్తూ ఉంటాయో, అట్లాగే ఇక్కడ ఇంద్రియాలు కూడాను సాధకుడికి సహకరిస్తూ ఉంటాయి. ఎప్పుడు? బుద్ధిలో విజ్ఞానం ఉండాలి, మనసు నిగ్రహింపబడి ఉండాలి. కనుక మనోబుద్ధులు రెండు గనక చక్కగా మనకు సహకరించినట్లయితే అట్టి దశలో ఇంద్రియాలు ఏమీ చేయలేవు. మనసు కోరితేనే ఇంద్రియం పోతుంది. కాని మనసులో సినిమా భావన వచ్చినప్పుడు కాళ్లు కదులుతాయి, కళ్ళు చూడాలంటే ఏదేదో కదులుతుంది. కాబట్టి కర్మేంద్రియాలు చెరిస్తూ ఉన్నాయి అంటే మొట్టమొదట మనసులో భావన కలుగుతుంది. భావం లేకుండా కర్మ జరిగేందుకు అవకాశం లేదు. కనుక భావశుద్ధి ఉన్నటువంటి వాడికి కర్మశుద్ధి ఉండి తీరుతుంది, అంతే ఇంకేం లేదు. కాబట్టి ఏదైనా అక్కడి నుంచే కదలాలి గనక మనసుని బుద్ధిని చక్కగా నిగ్రహించుకుని ఉండాలి. లేదైతే మాత్రం ఇంద్రియాలు ఎటు తీసుకుపోతాయో తెలియదు. కాబట్టి దుష్టాశ్వాలు, కాబట్టి చెడు గుర్రాలు, లొంగనటువంటి గుర్రాలు ఏ విధంగా అయితే రథాన్ని లాక్కుంటూ పోతూ ఉంటాయో, కాబట్టి తన ఒక బ్రహ్మాండమైనటువంటి నదీ ప్రవాహంలో ఏ జీవం పడినా, సుడులు తిరుగుతూ పోయేటువంటి నదీ ప్రవాహంలో ఏ జీవం వెళ్లి పడినా కూడాను అది అలాగే తీసుకెళ్లి సముద్రంలో ఎట్లాగైతే పడేస్తుందో, అర్థమవుతుంది? ఏ జంతువు పడ్డా సుడులు తిరుగుతూ ప్రవహించేటువంటి నదిలో ఏ జంతువు పడ్డా సముద్రంలో పడిపోతుంది, అంతే. లొంగనటువంటి ఇంద్రియ ప్రవాహం, ఇంద్రియాలు గనక ఈ విధంగా ప్రవహిస్తూ పరిగెత్తాయంటే మాత్రం విషయ ప్రపంచంలో తీసుకుపోయి సంసారం అనే సముద్రంలో మళ్లీ పడేస్తాయి, గాని ఇంకొక విధం కాదు. కనుక డిసైడ్ చేసుకో, మోక్ష గమనాయ సంసార గమనాయ. శంకర ఇంట్రడక్షన్ భాష్యకార. కనుక నీవే నిర్ణయం చేసుకో. రథమైతే నేను ఇస్తున్నా నీకు, రథం కూడా నీకు ఏ రథం కావాలనో అదే రథం, నీకు ఏ విధమైన సారథి ఉండాలనో డ్రైవరు అదే సారథి. ఎందుకని? గత జన్మల్లో నువ్వు ఏం చేశావో దానికి అనుగుణమైనటువంటి రథమే నీకు ఇప్పుడు వస్తుంది బాబు. మనం అంటాం కొత్త వెహికల్ వస్తా ఉందండి డబ్బు కడుతున్నామని. డబ్బు ఇప్పుడు కడతాము, వెహికల్ తర్వాత వస్తుంది, ముందు మనం పే చేసేస్తాం, అంతేనా? ఇది అంతే. గతంలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితంగా ఈరోజు మనకు ఈ రథం వచ్చేసింది. డ్రైవర్ కూడా అంతే. కాబట్టి అదే బుద్ధి, గతంలో ఏవేమిటి ఆలోచనలు అయితే ఉన్నావో అవే కదులుతాయి. అందుకని మనుషుల్ని అంత తేలిగ్గా మార్చలేకపోతాం. కారణం అది, మారాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉపన్యాసాలు వింటారు, ప్రవచనాలు వింటారు, వైరాగ్యం వస్తుంది, వివేకం వస్తుంది, వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి ఉంది కదా, కొద్దిగా ఆలోచిస్తూ ఉంటుంది, నిజమే కదా, ఇదంతా నిజమే కదా, ఇదంతా నిజమే కదా, ఇలాగే ఉండాలేమో, ఇలాగే ఉంటే బాగుంటుంది కదా, అందరు ఆనందంగా ఉండొచ్చు, ఆయన చెప్పేది లాజికల్ గా ఉంది కదా అనిపిస్తుంది. ఇక్కడ మళ్లీ అక్కడికి పోయేటప్పుడు దారి తప్పుతుంది. కారణం ఏంటో తెలుసా? బుద్ధిలో గతంలో తయారు చేసుకున్న దౌర్భాగ్యాలు అన్ని లోపల చేరి ఉన్నాయి. అందుకని అక్కడికి వెళ్లిన తర్వాత అవి నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మంచి చెడు చూడకుండా, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, నేను ఆచరించేది అదే. అందుకని ఒక మంచి వ్యక్తినే నేను రానేను ఎప్పుడు. కొందరు అడుగుతుంటారు కూడా నన్ను, అతన్ని ఎందుకు రానిచ్చా, వీళ్ళని ఎందుకు రానిచ్చా, ఉండటారు ఎక్కడ చూసినా, ఎందుకని అతనికి ఈ అలవాట్లు ఉండే, నాకెందుకయ్యా, హూయమ్ఐ టు జడ్జ్, నేనెవరు అసలు. ఇప్పుడు లంగ్స్ పాడైపోయి, కిడ్నీ పాడైపోయి ఒక పేషెంట్ ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు మంచోడా చెడ్డోడని చూస్తారా డాక్టర్? అంతేనా? గుండె చెడిపోయింది, నో హీస్ ఎ బ్యాడ్ ఫెలో అండి, నేను ట్రీట్ చేయనంటాడా? వాడికి ట్రీట్ చేస్తేనే హీజ్ ఎ డాక్టర్. సాధువు కూడా ఎవరంటే మంచోళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళకి ఎందుకు చెప్పేది, వాళ్ళు మంచోళ్ళు. పాడైపోయినోడని బాగు చేయగలిగితేనే సాధు. దీని మీదనే నాకు తొలి నుంచి కూడా అవగాహన. కాకపోతే ఇది ఒక రిస్క్, ఇది పెద్ద రిస్క్, ఇది రిస్క్ ఇది. కాబట్టి పాడైన వాడే గనక ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఉదయం బాగుంటాడు మధ్యాహ్నం చెడిపోతాడు, మధ్యాహ్నం బాగుంటాడు సాయంత్రం చెడిపోతాడు. కాబట్టి ఎప్పుడు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా పోతాడు. కానీ భూమాత కన్నా సహనం ఉండాలి సాధువుకి, అప్పుడే మార్చగలం. కానీ లేకపోతే మార్చే చూడాల సాధ్యమైనంత వరకు. డాక్టర్ కూడా ఎంతవరకు అంటే ఇప్పుడు చిన్న హాస్పిటల్ పోయినాం అనుకోండి, ఇప్పుడు మన చైతన్య హాస్పిటల్ కొద్ది కొద్ది చూసేసిన తర్వాత తీసుకోండి సార్, ఎక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళండి సార్, వాళ్ళు చూస్తారు అక్కడ, అక్కడ చిన్న హాస్పిటల్. మెడ్రాసు బాంబే అన్న తీసుకెళ్ళండి సార్, బాంబేలో అక్కడ జస్ట్లోకి పోండి బాగుంది. వాళ్ళు పోయిన తర్వాత ఏమండి జస్ట్లోకి అన్నారు, ఇది కాదా ఆయన చెప్పింది లోక్, ఆ లోకానికి పోండి, జస్ట్లోకి లావలేదు ఆ లోకానికి అంతే. కానీ ప్రయత్నం మాత్రం జరగాల. అది మనం చేయగలిగినంత ప్రయత్నం చేయాలా ఏ వ్యక్తి విషయంలో కూడా. ఇక మరీ అది పాడైపోయింది అనుకోండి, ఇంకా ఉపయోగపడదు అనుకోండి, అది షెడ్లో ఊరికే ఇస్తామంటే కూడా వాళ్ళు వద్దంటారు. చూడండి ఆ దశలోనే నా దగ్గర నుంచి ఎవడైనా పోతాడు మీకు చెప్తున్నా ఇప్పుడు యథార్థం. ఇంకా అది పనికిరాని సరుకు అయి ఉంటుంది చూసారా, అంటే మనమే తీసుకెళ్ళి నా వెహికల్ని అయ్యా తీసుకోవయ్యా ఉచితంగా తీసుకో అని అంటే కూడా వద్దు సార్ 10 రూపాయలు ఇస్తాను తీసుకోండి సార్ మీరే అని అంటాడు. చూడండి అటువంటియే నాకు దూరం అవుతాయి. కానీ అంత పరిస్థితి వరకు నేను మనిషిని ఎప్పుడు కూడాను అండర్ ఎస్టిమేట్ చేయను. ఎందుకని తెలుసా, అదంతా ట్రబుల్ అంతా మనసుతో ఉందే గాని, బుద్ధితో ఉందే గాని, కర్మలతో ఉందే గాని, గతంలో చేసినటువంటి కర్మ సంచయం అదంతా కూడాను, ఆ ప్రారంభం ఆ విధంగా ఉంది. మనం ఏం చేయలేం, సాధ్యమైనంత వరకు మనకేమి నష్టం, పెట్టుబడి ఏమన్నా ఉంది, గీత చెప్పడానికి ఏం పెట్టుబడి, హాయ్ ఇంతకన్నా మించిన ఆనందం ఏమి, మళ్ళీ ఇదంతా అయిపోతుంది కదా రేపు 24 ఎల్లుండికి, 25 మళ్ళీ మొదలు పెట్టమండి కఠోపనిషత్తు మళ్ళీ మొదలు పెట్టండి. ఇంకా మీకేమైనా బోర్ కొడుతుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నన్ను పట్టుకుపోయి ఇంకొక ఊరు పట్టుకుపోయి అయ్యా ఆదిలాబాదు లేదు నిజామాబాదు లేదు నెల్లూరు, కానీ కఠోపనిషత్ చెప్పండి నేను సహనాభవతో మహానందంగా ఎందుకని ఏముంది అక్కడ, రోజు ఇడ్లీ తింటుండరు దానికే బోర్ కొట్లా మీకు, రోజు రోజుకి 4 సార్లు కాఫీ తాగినా బోర్ కొట్లా. పరమాత్మతత్వం ఏం బోర్ కొడుతుంది, ఎప్పుడు హాయి, పెట్టుబడి ఏం లేదు, ఉన్న జ్ఞానమే అది మనం అందిస్తున్నాం, ఉపయోగించుకునేవాళ్ళు ఉపయోగించుకుంటారు, లేనివాళ్ళు లేరు అంతే. అందుకని ఎప్పుడు కూడా మీకు కూడా నేను చెప్తా, మీరు కొద్దిగా నో అయిపోయింది టైం అయిపోయింది ఊరికే నేను మాట్లాడుతున్నా, అది క్యాసెట్ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఇలా ఇలా ముద్రాశాస్త్రం అదే నేను ఇటు తిరిగేది అందుకే అప్పుడప్పుడు మూ 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 ఇటు తిరిగితేమో ముద్రాశాస్త్రం, అటు తిరిగితే ముసలాళ్ళు మో 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 యజ్ఞమంతా మూ మూ కానీయకుండా అది